తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాం. ఈ రోజు మేము తీసుకున్న అంశం సోయా పోషక విలువలు మరియు విలువ జోడించిన ఉత్పత్తులు. పాత్రలు స్వాతి, సుష్మ, లలిత, సురేష్. స్వాతి రోజువారీ కూలి, లలిత రైతు, సుష్మ ఫుడ్ టెక్నాలజిస్ట్, సురేష్ ఉత్పాదకుడు.
లలిత స్వాతిల మధ్య సంభాషణ.
స్వాతి ఎలా ఉన్నావు?
హా లలిత, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు?
హా నేను బాగున్నాను.
ఇలా వచ్చావేంటి లలిత?
నీతో కాస్త పని పడింది స్వాతి.
అవునా లలిత, ఏంటో చెప్పు.
రేపు మా పొలంలో సోయా విత్తనాలు వేయడానికి వస్తావా?
సరే లలిత, వస్తాను.
మరుసటి రోజు పొలములో వచ్చావా స్వాతి? పని మొదలు పెడదామా మరి?
సరే లలిత, చేద్దాం పద.
మనం ఈ పని త్వరగా పూర్తి చేయాలి స్వాతి. ఇంకా చాలా సోయా విత్తనాలు వేయాల్సి ఉంది స్వాతి.
ఏం పర్లేదు, మనం తొందరగానే ఈ పనిని పూర్తి చేసేద్దాం.
హా స్వాతి, కానీ ఇది ఈ ఒక్క రోజుతో అయిపోయే పనిలా లేదే. మనం మిగిలినవి రేపు పూర్తి చేద్దాం స్వాతి.
సరే లలిత, రేపు కలుద్దాం మరి.
అలాగే స్వాతి.
మరుసటి రోజు
ఏమైంది స్వాతి? ఈరోజు పనికి రాలేదు?
లేదు లలిత, నాకు కాస్త ఒంట్లో బాలేదనిపించింది.
అవునా, ఏమైంది స్వాతి?
నిన్న రాత్రి పనిచేసి వచ్చాక చాలా నీరసంగా అనిపించిందని ఆసుపత్రికి వెళ్ళొచ్చాను.
అవునా, ఏమన్నారు మరి డాక్టర్?
ఏం లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను అన్నారు. ప్రతిరోజు మంచి పోషకాహారం తీసుకోమన్నారు.
ఓ అలాగా స్వాతి, సరే మరి జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ వస్తా, నిన్ను చూసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా?
అవును లలిత, మా చెల్లి పై చదువులు చదువుకుంటుంది, నా గురించి తెలిసాక నన్ను చూసుకోవడానికి వస్తానంది.
ఓ అవునా, సరే స్వాతి జాగ్రత్తగా ఉండు. సరే మరి నేను వెళ్ళి వస్తున్నా.
హా అలాగే లలిత. కొద్దిసేపటి తరువాత.
అక్కా ఎలా ఉన్నావక్క?
హా ఇంకా నీరసంగానే ఉంది సుష్మ.
అవునా, మరి డాక్టర్ ఏమన్నారక్క?
మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోమన్నారు సుష్మ.
ఓ అలాగా, మరి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటున్నావక్క?
డాక్టర్ ఏమో మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమన్నారు, కానీ నాకు మాంసకృత్తులు అధికంగా ఏ ఆహారంలో ఉంటాయో అనే విషయంపై అంతగా అవగాహన లేదు చెల్లి.
అవునా అక్క, మాంసకృత్తులంటే ప్రోటీనే కదా. అలాగైతే నేను చెప్తాను ఏ ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయో అని.
అవునా చెల్లి, చెప్పు మరి నాకు.
చూడక్క, గుడ్లు, మాంసం మరియు చేపలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి అధిక మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది.
అవునా చెల్లి, కానీ మనం శాకాహారులం కదా, మాంసం తినం కదా.
ఆ అలాగైతే దానికి తరుణోపాయం కూడా ఉంది.
ఏంటి చెల్లి అది?
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇంకా ఉన్నాయక్క. అవేంటంటే పప్పులు, ఆకుపచ్చని కూరగాయలు, పెసర గింజలు, శనగలు, బఠానీ మరియు బాదాం, మరీ ముఖ్యంగా సోయాబీన్లో అధిక మొత్తంలో మాంసకృత్తులు ఉంటాయక్క.
అవునా చెల్లి, మరి సోయాబీన్ని స్వయంగా ఆహారంలోనికి తీసుకోవద్దని ఎప్పుడో అమ్మ చెప్తే విన్నాను.
అవునక్క, కానీ సోయాతో చేసిన విలువ జోడించిన ఉత్పత్తులను మనం మన ఆహారంలోకి తీసుకోవచ్చు.
హో అవునా, ఏంటి ఆ పదార్థాలు మరి?
సోయా పాలు, సోయా పన్నీర్, సోయా సాస్, మిల్ మేకర్, సోయా పేస్ట్ మరియు సోయా నూనె.
అవునా, వీటన్నింటినీ ఎలా తయారు చేస్తారు మరి?
నాకు అర్థమైందక్క, వీటన్నిటిని ఎలా తయారు చేస్తారో నీకు తెలుసుకోవాలని ఉంది కదా.
అవును చెల్లి. చెప్పు మరి నాకు.
వీటన్నిటి గురించి తెలుసుకోనే ముందు మనం సోయాలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకోవాలక్క.
చెప్పు చెల్లి.
సోయాలో అధికంగా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు విటమిన్లు ఉంటాయి. అలాగే సూక్ష్మ పోషక పదార్థాలు సోయాబీన్ యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది.
అవునా చెల్లి, సోయాలో ఇన్ని పోషకాలుంటాయా?
అవునక్క, సోయాలో ప్రోటీన్లు 38%, క్రొవ్వులు 18%, పిండి పదార్థాలు 15%, ఫైబర్ 15% ఉంటాయక్క.
సరే అయితే ఇప్పుడు సోయాతో చేసే విలువ జోడించిన ఉత్పత్తులను గురించి చెప్పు చెల్లి.
హా, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలక్క.
ఎక్కడికి చెల్లి?
నా స్నేహితుడి దగ్గరికక్క.
అవునా, అతను ఏం చేస్తుంటాడు?
అతను సోయా ప్రాసెసింగ్ పరిశ్రమను నడుపుతుంటాడు.
అయితే నేను అన్ని స్వయంగా చూడవచ్చా?
హా అవునక్క.
సరే మరి వెళ్దాం పద చెల్లి.
అవునక్క, నేను కూడా ఆ పరిశ్రమను సందర్శించాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను.
అయితే ఇంకేంటి మరి, వెళ్దాం పద చెల్లి.
వెళ్దాం అక్క, కానీ నేను ఈ రోజే వచ్చాను కదా, అలసిపోయాను. మనం రేపు వెళ్దాం.
సరే అయితే నువ్వు విశ్రాంతి తీసుకో, మనం రేపే వెళదాం.
సరే అక్క, నేను కూడా అతన్ని ఒకసారి అడిగి చూస్తాను రేపు మన పరిశ్రమను సందర్శించవచ్చా అని.
అలాగే చెల్లి. సురేష్ సుష్మల మధ్య ఫోన్లో సంభాషణ.
హలో సుష్మా, బాగున్నావా? ఏంటి ఇలా ఫోన్ చేసావు?
బాగున్నాను, నువ్వెలా ఉన్నావు సురేష్? నీతో కొంచెం పని ఉంది.
బాగున్నాను, చెప్పు ఆ పని ఏంటో.
ఏం లేదు, రేపు మీ పరిశ్రమను సందర్శించాలనుకుంటున్నాము.
హో అలాగా, అయితే రేపు పొద్దున రండి.
సరే సురేష్, రేపు కలుద్దాం మరి.
మరుసటి రోజు ఉదయం వెళదామా సుష్మా, టైం అవుతుంది.
వస్తున్నానక్క, ఇద్దరు వెళ్తుంటారు.
అదిగో అక్కడ కనిపించే పరిశ్రమ అదేనా సుష్మా?
హా అదే అక్క.
రా సుష్మా, ఇప్పుడే వచ్చారా?
హా సురేష్, ఇప్పుడే వచ్చాం. ఈమె మా అక్క స్వాతి.
ఓ అవునా, ఎలా ఉన్నారక్క?
బాగున్నాను సురేష్.
మా అక్కకు డాక్టర్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని సలహా ఇచ్చారు సురేష్.
అవునా అక్క, మరి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
ఇప్పుడు పర్లేదు సురేష్.
సరే పదండి, ముందు మనం సోయా పాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
సరే సురేష్, వెళ్దాం పదా.
ఇది సోయా పాలు తయారు చేసే పరికరం. ముందుగా సోయాను రాత్రి మొత్తం నానబెట్టి వాటిని పరికరంలో వేస్తారు. ఆ తర్వాత ఒక పైపు సహాయంతో అందులోకి నీళ్లు పోసి దాన్ని పిండి చేస్తారు. దాని తర్వాత సన్నటి తెరల ద్వారా పంపించి పాలను వేరు చేస్తారు.
ఈ సోయా పాలను మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా?
హా చేసుకోవచ్చు. సోయా పాలను చాక్లెట్, దార్చిన చెక్క, వెనిల్లా మరియు కూరగాయల వంటి విభిన్న రుచులలో కూడా రుచి చూడవచ్చు.
మరి సోయా మిశ్రమం చేసినప్పుడు గుజ్జు వస్తుంది కదా, అది దేనికైనా పనికి వస్తుందా లేదా వృధానా?
ఆ మిగిలిన గుజ్జుతో క్రాకర్స్ మరియు కిచెన్ గార్డెన్లలో ఎరువుగా వాడవచ్చు.
ఈ సోయా పాలలో మరి ఎంత శాతం ప్రోటీన్ ఉంటుంది?
100 గ్రాముల సోయాలో 3.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ సోయా పాలు తాగడం వల్ల మనకు అదనపు మోతాదులో ఫైబర్ కూడా లభిస్తుందక్క.
అవునా, సోయా పాలకి మరియు పాడి పరిశ్రమల పాలకి తేడా ఏంటి మరి?
సోయా పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది, అలాగే ఇది మొక్క ద్వారా లభించే ప్రోటీన్, దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు.
ఓ అవునా, మరి ఈ పాలని ప్రతిరోజు తాగవచ్చా?
అవునక్క, ప్రతిరోజు తాగొచ్చు. ఈ పాలను ప్రతిరోజు తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సోయాలో ఐసోఫ్లేవిన్ అనే రసాయనాలు క్యాన్సర్ నుండి కూడా రక్షణ కల్పిస్తాయి.
అవునా చెల్లి?
అవునక్క.
పద సుష్మా, మనం ఇంకో చోటుకి వెళ్దాం.
ఎక్కడికి సురేష్?
సోయా పన్నీర్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం.
ఏంటి, సోయా పన్నీర్ కూడా ఉంటుందా?
అవునక్క, ఇక్కడే పన్నీర్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అవునా, సరే అయితే చూద్దాం పద సురేష్.
ఇంతకుముందు తయారు చేసిన పాలను హోమోజినైజేషన్ మరియు స్టెరిలైజేషన్ చేస్తారు.
స్టెరిలైజేషన్ అంటే ఏంటి?
ఈ ప్రక్రియలో పాలని వేడి చేసి దాంట్లో ఉన్న హానికరమైన సూక్ష్మజీవులను హతమార్చి పాలను ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండేలా చేస్తారు.
అలా స్టెరిలైజేషన్ చేసిన పాలని చల్లార్చి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్వారా కిణ్వన ప్రక్రియ జరుపుతారు. ఈ ప్రక్రియ తరువాత పాలు గడ్డకట్టడం మొదలవుతుంది. మొత్తం పాలు గడ్డగట్టిన తరువాత మసలిన్ క్లాత్ సహాయంతో సోయా కర్డ్ని వేరు చేస్తారు. అలా వేరు చేసిన సోయా కర్డ్ని కావాల్సిన ఆకృతిలో పన్నీర్ని కట్ చేసుకుంటారు.
మరి సోయా పన్నీర్ యొక్క ఉపయోగాలేమిటి?
ఈ సోయా పన్నీర్లో పాలతో చేసిన పన్నీర్ కంటే చాలా ఎక్కువ మోతాదులో పోషకాలుంటాయి. ఇందులో తక్కువ శాతం క్రొవ్వులు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
హో, అలాగా సురేష్.
అవునక్క.
సోయా పన్నీర్ కాకుండా ఇంకా ఏమైనా ఇతర పదార్థాలు కూడా తయారు చేస్తున్నారా సురేష్?
అవును సుష్మా, సోయా చీజ్, సోయా సాస్, టోఫు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మనం సోయా నూనె తయారు చేసే ప్రక్రియను చూద్దాం.
సరే, వెళదాం పదండి.
ముందుగా సోయాని మిల్లింగ్ చేసి తరువాత వచ్చిన దాన్ని 60 నుండి 80 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేయాలి. అలాగే మెకానికల్ ప్రెసర్ సహాయంతో అందులో ఉన్న నూనెను వేరు చేస్తారు.
1 లీటర్ సోయా నూనె కోసం ఎంత సోయాబీన్ ని ఉపయోగిస్తారు సురేష్?
5.5 నుండి 6 కిలోల సోయాను వాడతారు.
సోయా నూనెను ఈ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో కూడా తయారు చేస్తారా ఇక్కడ సురేష్?
అవును సుష్మా, ద్రావణి వెలికి తీత పద్ధతిలో తయారు చేస్తారు.
సురేష్, మరి పద్ధతిని ఎలా ఉపయోగిస్తారు?
ఏం లేదక్క, ఇంతకు ముందు మిల్లింగ్ చేసిన సోయాను హెగ్జేన్ అనే ద్రావణం ద్వారా వెలికి తీస్తారు. ఆ తరువాత దానిని శుద్ధి చేస్తారు.
మరి ఆ నూనె నుండి హెగ్జేన్ ని ఎలా వేరు చేస్తారు?
బాష్పీభవనం మరియు స్వేదన ప్రక్రియల ద్వారా వేరు చేస్తారక్క.
సుష్మా, ఇప్పుడు మనం మిల్ మేకర్ తయారు చేసే ప్రక్రియ చూద్దామా?
సరే సురేష్, వెళ్దాం పదా.
సోయా మిల్ మేకర్ తయారు చేయడానికి సోయా పిండిని ఉపయోగిస్తారు.
మరి ఆ పిండిని ఎలా తయారు చేస్తారు?
ఆ పిండిని సోయాబీన్ నూనెను తీసిన తర్వాత మిగిలిన ఉప ఉత్పత్తి. ఇది కఠినమైన ఆకృతిని కలిగి ఉంటుంది.
మరి అయితే ఈ పిండితోనే తయారు చేస్తారా?
అవునక్క, ముందుగా సోయా పిండిని మరియు నీళ్ళని పిండి మిక్సర్లో కలిపి ఎక్స్ట్రూడర్ మరియు కట్టర్ సహాయంతో వాటిని ఆకృతికి తీస్తారు.
ఈ సోయా మిల్ మేకర్ యొక్క ఉపయోగాలేంటి మరి?
ఇది మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. ఇందులో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి.
హో, అలాగా. మరైతే సోయాతో స్నాక్స్ తయారు చేస్తారు కదా సురేష్?
అవును, వాటిని కూడా తయారు చేస్తారు.
అవేంటి సురేష్?
వేయించిన సోయాబీన్, సోయా స్టిక్స్, సోయా చిప్స్, సోయా సేవ్ మొదలగునవి తయారు చేస్తారు.
మరి మీ పరిశ్రమలో ఈ స్నాక్స్ ని తయారు చేయట్లేరా సురేష్?
లేదు సుష్మా, నేను అదే ఆలోచనలో ఉన్నాను. వచ్చే సంవత్సరం నుండి స్నాక్స్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభిద్దామనుకుంటున్నాను.
అవును సురేష్, ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
అవును సుష్మా, ఇంతటితో మా పరిశ్రమ తయారు చేసే సోయాబీన్ విలువ ఆధారిత ఉత్పత్తులు అయిపోయాయి.
సరే సురేష్, నేను అన్ని పదార్థాల గురించి చాలా బాగా తెలుసుకున్నాను.
అక్క, ఇంతటితో నీ సందేహాలన్నీ నివృత్తి చేయబడ్డాయి అనుకుంటున్నా.
అవును చెల్లి, సురేష్ చాలా బాగా వివరించాడు.
ధన్యవాదాలక్క, ఈ వివరణ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
అవును సురేష్, నేను కూడా నేర్చుకున్నందుకు ఆనందంగా ఉన్నాను.
సురేష్, ఒకసారి మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా? అక్క వంట చాలా బాగా చేస్తుంది.
తప్పకుండా వస్తాను సుష్మా, నాకు కూడా పని ఉంది. నేను సోయా పంటను రైతు నుండి తీసుకోవాలి.
అవునా సురేష్, ఇక మేం వెళ్ళొస్తాం.
ఆగు సుష్మా, నా తరపు నుండి మీ ఇద్దరి కోసం మా పరిశ్రమ యొక్క ఉత్పత్తులను కానుకగా స్వీకరించండి.
ధన్యవాదాలు సురేష్.
ఈ ఉత్పత్తులన్నీ మా అక్కకు చాలా అవసరం సురేష్.
అవును సుష్మా, అక్క ఆరోగ్యం జాగ్రత్త.
సరే సురేష్, మరి వెళ్ళొస్తాం ఇప్పుడు. ఇంటికి రావడం మర్చిపోకు.
సరే అక్క, తప్పకుండా వస్తాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.
సరే సురేష్, ఇక మేం వెళ్తాం.
అలాగే సుష్మా.
సుష్మా, ఇప్పుడు ఈ విషయమంతా నేను లలితకి చెప్పాలి.
అవునక్క, నేను కూడా లలితక్కని కలుస్తాను.
హా, అలాగే సుష్మా.
మరుసటి రోజు.
ఆరోగ్యం ఎలా ఉంది స్వాతి? సుష్మా, ఎప్పుడు వచ్చావు?
ఇప్పుడు బాగానే ఉంది లలిత.
మొన్ననే వచ్చాను లలితక్క.
అవునా, నిన్న ఎక్కడికి వెళ్లారు మీరు?
నీకదే చెప్దామనుకుంటున్నాను లలిత. మేం నిన్న సోయా ప్రాసెసింగ్ పరిశ్రమకి వెళ్ళాం.
అవునా, ఎందుకు? ఏం చేశారక్కడ?
సోయా మరియు వాటి ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకున్నాను లలిత.
ఓ అవునా, నాకు కూడా తెలుసుకోవాలంది స్వాతి. నేను పండించిన సోయాని అక్కడ అమ్మాలనుకుంటున్నాను.
అవునా లలితక్క, అలాగైతే సురేష్ మా ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండి తనతో సోయా అమ్మకం గురించి మాట్లాడక్క.
అలాగైతే నా పని చాలా సులభంగా అయిపోతుంది స్వాతి.
సరే లలిత, నువ్వు ఇక్కడే భోజనం చెయ్యి మరి.
హా, అలాగే స్వాతి. మరెప్పుడు వస్తున్నారు సురేష్.
ఇంకో 10 నిమిషాల్లో వస్తాడక్క, వచ్చాక మన ఊరి రైతులతో కూడా మాట్లాడతా అన్నాడు.
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందక్క?
హా సురేష్, బాగానే ఉన్నాను. రా కూర్చో, టీ పెడతాను. నువ్వు అప్పటి వరకు వీళ్లతో మాట్లాడుతూ ఉండు.
సురేష్, నువ్వు రైతులతో మాట్లాడతా అన్నావు కదా, తను లలితక్క, తను కూడా సోయాని పండిస్తుంది.
ఓ అవునా, బాగున్నా లలితక్క?
బాగున్నాను సురేష్. నేను మీ పరిశ్రమలో సోయా అమ్మాలనుకుంటున్నాను.
హో అలాగా, నేను మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకే సోయాని తీసుకుంటాను.
మాకు లాభదాయకమైన ధరకే తీసుకుంటావు కదా.
అవును, ఈ సోయాతో విలువ జోడించిన పదార్థాలను తయారు చేస్తాను.
అవును లలిత, వాళ్ళ పరిశ్రమ చాలా బాగుంది, నీ పంటకి మంచి ధర లభిస్తుంది. టీ తీసుకో సురేష్.
అవునా స్వాతి, నేను కూడా విన్నాను సోయా మరియు సోయా ఉత్పత్తుల గురించి.
సరే లలితక్క, నేను మిగిలిన రైతులతో మాట్లాడి వారు సోయాని పండించే విధానాన్ని ప్రోత్సహిస్తాను.
అవును సురేష్, ఇది చాలా మంచి ఆలోచన, రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
నాకు కూడా వేరే ఊళ్ళో నుండి సోయాని కొనుక్కునే అవసరం ఉండదు సుష్మా.
అవునా సురేష్, నేను కూడా రైతులకి ఈ పరిశ్రమ గురించి తెలిసేలా చేస్తాను.
సుష్మా, నాకొక సహాయం చేసి పెట్టాలి.
ఏంటిది సురేష్?
మనమిద్దరం కలిసి ఊరి రైతులకు సోయా ఉత్పత్తి మరియు వాటి విలువ జోడించిన ఉత్పత్తులను గురించి అవగాహన కల్పిద్దాం.
తప్పకుండా సురేష్.
సరే సుష్మా, నేను మన పరిశ్రమలో చేసిన పదార్థాలను ఊరి రచ్చబండ దగ్గర ప్రదర్శించాలనుకుంటున్నాను.
చాలా మంచి ఆలోచన సురేష్, దీనివల్ల ప్రజలందరికీ వాటి ఉపయోగాలను గురించి తెలుస్తుంది.
సరే సురేష్, భోజనం చేశాక మనమందరం వెళ్దాం మరి.
అలాగే సుష్మా, నాకు కూడా ఆకలిగా ఉంది, తిందాం పద.
భోజనం వడ్డించాను, అందరూ తినడానికి రండి.
వస్తున్నాం స్వాతి.
ముగింపు. ఈ విధంగా సోయా పోషక విలువలు మరియు విలువ జోడించిన ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి రైతులకి అవగాహన కల్పించడం.
అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. ఈ వారం మన చేను కబుర్లో మన పిల్లల సంరక్షణ చిట్కాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ చాలాసార్లు పిల్ల ఆహారం లేదా పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ప్రణీత గారు, పిల్లల నిపుణురాలు. నమస్కారం డాక్టర్ ప్రణీత గారు.
నమస్కారం స్వప్న గారు.
ఈ రోజుల్లో పిల్లల సంరక్షణ చాలా క్లిష్టకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏ విధంగా తమ పిల్లల్ని కాపాడుకోవాలో ఇప్పుడు డాక్టర్ గారు మనకు తెలియజేస్తారు. మొదటగా పిల్లల మానసిక ఎదుగుదలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి డాక్టర్ గారు?
ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలు వేగంగా ఎదుగుతారు. పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా పిల్లల అభ్యాసం, జ్ఞాపక శక్తి, శ్రద్ధ, ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడుకు మంచి పోషకాలను అందించి ఒత్తిడి, ఆందోళనను తొలగిస్తాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల మానసిక ఎదుగుదలకు మంచి ఆహారాలు ఇవ్వాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా గుడ్లు. మాంసకృతులు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లు పిల్లల ఏకాగ్రతను, శ్రద్ధను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటాయి. గుడ్డు పచ్చసోన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లలను రోజంతా సంతోషంగా ఉంచే సెరిటోనిన్ అనే హ్యాపీనెస్ హార్మోన్ ఉత్పత్తికి గుడ్లు సహకరిస్తాయి. రెండవది చేప. చేపలలో మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా 3 కొవ్వులు, అయోడిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. చేప మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు కారణంగా మెదడు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. చేపలు తినేవారిలో మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇది పిల్లల మానసిక స్థితిని నియంత్రిస్తుంది, వారి జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మూడవది జామున్. అల్లనేరేడి. అల్లనేరేడి పండు మెదడు ఆరోగ్యానికి మేలు చేసే యాంథోసైనిన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొత్త నరాల కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. పిల్లల మానసిక వికాసానికి వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. నాలుగవది పెరుగు. మాంసకృతులు పుష్కలంగా ఉండే తీయని పెరుగు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో అయోడిన్ ఉంటుంది. ఇది మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. పెరుగులో మాంసకృతులు, జింక్, B12, సెలీనియం కూడా ఉన్నాయి. ఇవి మెదడు అభివృద్ధికి ముఖ్యమైన పోషకాలు. మీ పిల్లలకు అల్పాహారం కోసం పండ్లు, గింజలతో కూడిన సాధారణ పెరుగు ఇవ్వండి. 5వది నారింజ. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. నారింజను తీసుకోవడం వల్ల పిల్లల్లో మెరుగైన పనితీరు, మెరుగైన దృష్టి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, గుర్తింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మంచి నిర్ణయాధికారులు కూడా అవుతారు. నారింజ పిల్లల నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది.
విన్నారు కదా, ఆహారంలో అలవాటు చేసే పిల్లల మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. డాక్టర్ గారు, ఈ కాలంలో పిల్లల బరువు పెరగడం లేదు, వీటికి కారణాలు ఏమై ఉంటాయి?
ఈ రోజుల్లో పిల్లల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. వారికి చిన్నప్పటి నుంచే మంచి పోషకాలున్న ఆహారం ఇవ్వడం వల్ల వారు బరువు పెరగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ వ్యాధులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. బరువు పెరగకుండా ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే దానిపై తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. పిల్లల ఆరోగ్యం తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది.
అవును డాక్టర్ గారు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేసి ఆ తరువాత కూడా బరువు పెరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. పిల్లల బరువు తక్కువగా ఉండటం తల్లిదండ్రులను తరచుగా ఇబ్బంది పెడుతుంది. దీని వెనుక కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయంటున్నారు పిల్లల వైద్య నిపుణులు.
అవును స్వప్న గారు, భారతదేశంలోని చాలామంది తల్లిదండ్రులు చేతులు కడుక్కోకుండా పిల్లలకు ఆహారం తినిపిస్తారు. లేదంటే పిల్లవాడు ఎక్కడైనా చేయి వేసి చేతులు కడుక్కోకుండానే తల్లిదండ్రులు అతనికి ఆహార పదార్థాలను అందజేస్తారు. ఈ పద్ధతి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిశుభ్రత లేకపోవడం వల్ల పిల్లవాడు తక్కువ బరువుతో ఉంటాడు. అలాగే అతను అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కూడా గురవుతాడు. జలుబు, ఫ్లూ కాకుండా పిల్లలకి మూత్ర ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. పిల్లవాడు ఎంత చిన్నవాడైనా అతని పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మనం తరచుగా చేతులు కడుక్కోవాలని కూడా పిల్లలకు చెబుతూ ఉండాలి. తల్లిదండ్రుల మరొక అజాగ్రత్త పరిశుభ్రత లోపానికి కారణమవుతుంది. వారు తమ పనిలో బిజీగా ఉంటారు. పిల్లలు ఏదైనా ఆహారం కానీ, తినే వస్తువులు కానీ కింద పడిపోయిన సందర్భంలో వాటిని తీసుకొని తింటుంటారు. అలా కింద పడిపోయిన పదార్థాలను తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అతనికి ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు. పిల్లలకు అప్పుడే వండిన పదార్థాలు మాత్రమే ఇవ్వాలి. నిల్వ ఉన్న పదార్థాలను ఇవ్వకపోవడం మంచిది.
డాక్టర్ గారు, మనకందరికీ తెలుసు చిన్నపిల్లలు మట్టి తింటుంటారు అప్పుడప్పుడు. ఈ అలవాటును మాన్పించే అవకాశం ఉంది అంటారా?
ఉంది స్వప్న గారు. చిన్నపిల్లలు మట్టి, శుద్ధ లేదా గోడ స్క్రాప్లను గుట్టు చప్పుడు కాకుండా తినడం మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. నిజానికి పిల్లలు పెరిగే కొద్దీ వారి శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. వారి శరీర అవసరాలను తీర్చలేకపోతే కాల్షియం, ఐరన్, జింక్ మొదలైన మూలకాల లోపం ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలు మట్టి తినడం అలవాటు చేసుకుంటారు. మట్టి తినడం వల్ల పిల్లలకు కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ అలవాటును మాన్పించడం చాలా ముఖ్యం.
మీ పిల్లలు కూడా తరచుగా మట్టిని తింటుంటే ఆ అలవాట్లను మాన్పించేందుకు చక్కని చిట్కాలు అందిస్తున్నారు పిల్లల వైద్య నిపుణులు. ఆ చిట్కాలతో పిల్లల అలవాట్లను మార్చవచ్చంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవును స్వప్న గారు, ఇలాంటి ఆహారం వల్ల మట్టి తినడం తరచుగా మాన్పించవచ్చు. అవేంటంటే, మొదటగా అరటిపండు. అరటిని పోషకాల భాండాంగారంగా పేర్కొంటారు. ఐరన్, కాల్షియం, పిండి పదార్థాలు, ఫైబర్, మాంసకృతులు వంటి పోషకాలు అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మీ పిల్లల ఆహారంలో అరటిపండ్లను చేర్చండి. అరటిపండును ముద్దగా చేసి వారికి ఆహారంగా ఇవ్వవచ్చు. పిల్లవాడు పెద్దవాడైతే నేరుగా అరటిపండు తినిపించవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారం. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల మట్టిని తినే అలవాటు పిల్లల్లో పెరుగుతుంది.
అవునా డాక్టర్ గారు?
అవును స్వప్న గారు, ఈ లోపాన్ని అధిగమించడానికి వారి ఆహారంలో పాలు, పెరుగు, చీజ్ మొదలైన పాల ఉత్పత్తులను చేర్చాలి. అలాగే బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను కూడా తినిపించాలి. దీంతో వారి శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించవచ్చు. మూడవది, డైట్ చార్ట్ తయారు చేయండి. పిల్లల శరీరంలో పోషకాల కొరతను అధిగమించడానికి డైటీషియన్ను సంప్రదించి ఒక డైట్ చార్ట్ను రూపొందించండి. ఆ చార్ట్ ప్రకారం పిల్లలకు ఆహారం పెట్టండి. అలా చేస్తే పిల్లల అవసరమైన పోషకాలు త్వరగా అందుతాయి. అదే సమయంలో మట్టి తినే అలవాటు కూడా క్రమంగా తగ్గుతుంది. లవంగం నీరు. పిల్లలకు లవంగం నీటిని కూడా ఇవ్వవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పిల్లలు మట్టి తినే అలవాటును త్వరగా వదిలేస్తారు. ఇందుకోసం 4 నుంచి 6 లవంగాలను నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తరువాత నీటిని చల్లార్చాలి. ఆ నీటిని ఒడగట్టి పిల్లలకు తాపించాలి.
సెలవు.
గత వారం మొదటి ప్రశ్న.
సర్కోస్పోరా ఆకుమచ్చ ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ, ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఆప్షన్ బి, ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనిపిస్తుంది.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ ఏ, ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి.
గత వారం రెండవ ప్రశ్న.
ఎందు తెగులు వేటిని ఎక్కువగా ఆశిస్తాయి? ఆప్షన్ ఏ, పెసర్లు, మినుములు. ఆప్షన్ బి, కందులు.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ ఏ, పెసర్లు, మినుములు.
ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, పాల్వంచ నుండి ఎన్ సునీల్, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమన్లు లక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ్వ, కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు వసంత దృషిక, లింగన్వాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్ రాణి శ్రీను శ్యామలమ్మ, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు రాణి సింధూజ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు మణికొండ హైదరాబాదు నుండి శ్రీమతి జాన్సీ కర్రీ, కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి, బండ్లగూడ నాగోల్ హైదరాబాదు నుండి జీఎంవి రత్నాజీ బాబు, మేడంపల్లి జగిత్యాల నుండి ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి.
మొదటి ప్రశ్న.
సోయాలో అధికంగా ఉండే పోషక పదార్థం గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి పిండి పదార్థాలు.
ప్రశ్న మరోసారి.
సోయాలో అధికంగా ఉండే పోషక పదార్థం గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి పిండి పదార్థాలు.
రెండవ ప్రశ్న. సాధారణంగా సోయా పాలు తాగడం వల్ల ఎంత ప్రోటీన్ లభిస్తుంది? ఆప్షన్ ఏ 6 గ్రాములు, ఆప్షన్ బి 3.3 గ్రాములు.
ప్రశ్న మరోసారి.
సాధారణంగా సోయా పాలు తాగడం వల్ల ఎంత ప్రోటీన్ లభిస్తుంది? ఆప్షన్ ఏ 6 గ్రాములు, ఆప్షన్ బి 3.3 గ్రాములు.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.